పరమ పూజ్య గురుదేవుల యొక్క కేడిఎస్ మనం చదువుకుంటున్నాం. దీంట్లో ఇందాక రెండు క్రాంతి కేడిఎస్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి నేను వర్చస్సులు శీలాలు గురించి చెప్పాను. కేడిఎస్ నెంబర్ 7, ఇంకోటి
19,
ఇంకోటి కేడిఎస్ 19, అందులో 4 గురించి చెప్పాను నేను. ఒక ప్రజ్ఞాయుగాలు, ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదా. అవేంటి అంటే లేవటం, పడవడం, తర్వాత పూజన, దాని తర్వాత మనన. ఇవంతి చేసుకుంటూ మెల్లిమెల్లిగా మనము ముందుకు వెళ్తున్నాము. ఇవాళ మనం పరివర్తన యొక్క గొప్ప క్షణములు చదువుతున్నాం. పేర్లోనే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరివర్తన యొక్క ఓకే చేంజ్, గొప్ప క్షణాలు, గ్రేట్ మూమెంట్స్, క్షణాలు. చేత మీరు ఇప్పుడు చదువుతున్నది ప్రతిరోజు ఒక్కొక్క క్షణాన్ని కనుక గొప్పగా ఆలోచించగలరా, అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకంటే చెప్పటం చాలా కష్టం. ప్రేమ గురించి ఎన్ని పేజీలు చెప్పినా ప్రేమ అనేది మీరు అర్థం చేసుకుంటే ప్రేమ అంటే వెళ్ళిపోతారు ప్రేమలోకి. అలాగే పరివర్తన యొక్క గొప్ప క్షణాలు, ప్రతి క్షణము ఆ గ్రేట్ క్షణాలలో ఎలా జీవిస్తాము అనేది మనం నేర్చుకుంటున్నాం. కానీ దానికంటే ముందు శ్రీ అరబిందో సాధన మీరు చాలా మనస్సులో ఉండాలమ్మా. అసలు యాక్చువల్గా అదే ఈ కేడిఎస్ 6. ఇది జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ చూస్తున్నారా వీళ్ళందరూ? ఇది శ్రీ అరబిందో వివేకానంద చెప్పిన ఎవల్యూషన్స్ గురించి చెప్తూ ఇప్పుడున్నటువంటి రోజులు ఎంత ముఖ్యమైంది అంటే అర్థం చేసుకుని దీని గురించి తెలుసుకున్నటువంటి వాడు ఈ జన్మలో దేవత్వాన్ని తెలుసుకుంటాడు. ఇంకా వాడికి మృత్యు అంటే ఏంటో అర్థం కాదు అని వివేకానంద అన్నాడు. దాన్ని అరవిందో 40 సంవత్సరాల సాధనలో తయారు చేశాడు. దానికి 4 లైన్స్ చెప్పాడంతే ఆయన. 4 కాస్త జాగ్రత్తగా చూసుకోండి అందరూ. ఇది చాలా ముఖ్యం అమ్మా. మొదట అయితే ఇందాక చెప్పింది మీకు తెలుసు కదమ్మా. బోల్ట్లో ఉన్నది చూసుకోండి. ఆ వివేకానంద చెప్పింది కంప్రెసింగ్ ఆఫ్ వన్స్ ఇవల్యూషన్. ఇది మన లక్ష్యం. అదే కేడిఎస్ 6లో స్టార్ట్ అవుతుంది. దాంతోనే స్టార్ట్ చేశాడు ఆయన. సత్యయుగం అయిపోతుంది అన్నాడు 5లో. కేడిఎస్ 5లో చెప్పేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాడు ఆయన ఈ కంప్రెసింగ్ వన్స్ ఇవల్యూషన్ అని. ఏదైతే వివేకానంద చెప్పాడో దేనిని శ్రీ అరబిందో నేర్పాడో చేత కంప్రెసింగ్ వన్స్ ఇవల్యూషన్ అన్నది మనసులో ఉంచుకుంటూ అరవిందో చెప్పింది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అందరూ చూసుకుంటున్నారా? నాకు చూపించాలి, అది నాకు అనిపించదు. అది ద ప్రాపర్ కోర్స్ ఆఫ్ ది సాధన ఈజ్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ ద థింగ్ మోస్ట్ పీపుల్ డూ. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం చెప్పబడిందో, ఏంటి అక్కడ చెప్తుంది, మీరందరూ చేస్తున్నటువంటి సాధన చేస్తున్నారు ప్రాపర్గా, కానీ ఆ సాధన నిజంగా చెప్పాలి అంటే దాన్ని తలకిందులుగా చేసుకోవాలమ్మా. సాధారణంగా పీపుల్ సాధన ఎలా ఉంటుంది, ముందు శరీరంతో మొదలెడతాడు, భౌతిక శరీరము, తర్వాత ప్రాణ, బాడీ అండ్ ది ప్రాణ, ప్రాణమే శరీరం. టెక్నికల్గా బాడీ అండ్ ప్రాణమయ కోశాలు 100% పర్ఫెక్ట్గా అందరి దగ్గర ఉన్నాయి, పర్ఫెక్ట్గా. ఇంకొంచెం ముందుకెళ్తాం, 2 పాయింట్ గోన్ టు ది చిత్త అండ్ ద మనస్ అండ్ ఫినిష్ అప్. దీని తర్వాత ఏం చేయాలి, చిత్త అండ్ మనస్. ఆయన చెప్పిన మాట కళ్ళు మూసుకుని చెప్పలేదు వాళ్ళు అక్కడ, ముందు చిత్త చూసుకొని ఆయన, తర్వాత మనస్సు అన్నాడు, ఆ తర్వాత బుద్ధి, ఆ తర్వాత విల్. ఈ పదాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి, శరీరము, ప్రాణము, చిత్త, మనస్సు, బుద్ధి, సంకల్పం. ద రియల్ కోర్స్ ఈజ్ ద స్టార్ట్ విత్ ద విల్ అండ్ ఫినిష్ విత్ ద బాడీ. ఇవాళ మనం చూసేటటువంటి KDS 6 దీని గురించి చెప్పబోతోంది, అందుకు ఇది చెప్తున్నాను నేను. ద రియల్ కోర్స్ ఈజ్ టు స్టార్ట్ విత్ ది విల్, సంకల్పంతో స్టార్ట్ చేయాలి, చివరికది శరీరం, భౌతిక శరీరం మారిపోవాలి. ఇంచేతను భౌతిక శరీరాన్ని నువ్వు మార్చుకోవు, ఆ సంకల్పము. దానిని ఇంకో రకంగా చెప్పాలి అనుకుంటే నీ యొక్క ఆత్మ, ఇంగ్లీష్లో దాన్ని ఈగో అని థియోసఫిస్ట్ చెప్తూ ఉంటారు. మీరు మీ యొక్క ఆత్మగా తెలుసుకోవచ్చు. అంచేత మన సాధన ఆత్మతో స్టార్ట్ అవుతుంది, దానివల్ల నీ భౌతిక శరీరం ఎలా మారుతుందో చూసుకోండి. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఆసన, ప్రాణాయామ, కుంభక, చిత్త శుద్ధి ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ప్రిపరేటరీ ఆర్ ప్రిలిమినరీ ఇఫ్ వన్ స్టార్ట్స్ విత్ ది విల్. చేత మీరు విల్తో మీరు మొదలెడితే ఇంకా మిగతావన్నీ దానంతట అదే జరుగుతుంది. కానీ దానంతట జరగదురా, నువ్వు విల్ పెట్టుకుని ఒక సంకల్పం పెట్టుకుని, ఆ సంకల్పం అంటే మీరు ఏదేదో అనుకుంటారు. సంకల్పం అంటే చిన్న ఉదాహరణ ఏంటి అంటే, సినిమాకి వెళ్ళాలా, క్రికెట్కి వెళ్ళాలా, ఇంకా సంకల్పం చేసుకోమ్మా. క్రికెట్కి సినిమాకి వెళ్ళాలి అంటే క్రికెట్ వదులుకోవాలి, క్రికెట్ చూడాలంటే సినిమా వదలాలి. అక్కడ సంకల్పం ఉందమ్మా. సంకల్పం అంటే ఏంటో తెలియదు అనకు, నీకు సంకల్పం తెలుసు, కానీ ఇక్కడ మనం చెప్తున్నటువంటి సంకల్పం ఎలా జరగాలి అన్న దానికి పరమ పూజ్య గురుదేవులు మనకి తన జీవితమే ఆధారణంగా ఇస్తున్నారు. అంచేత దీన్ని జాగ్రత్తగా కనుక చూస్తే పరమ పూజ్య గురుదేవులు తన సాధన ఎలా చేసుకున్నారో చెప్తూ మీరు కూడా అలాగే చేసుకోండి అని చెప్తున్నారమ్మా. అలా చేసేవాళ్ళందరూ మీ వాళ్ళే. ఇది KDS 6 యొక్క ఇంట్రొడక్షన్. ఇదంతా అర్థమైన వాళ్ళు KDS కదా, క్యాపిటల్ కే కొట్టేయండమ్మా, ఇది అర్థమవుతుంది, క్యాపిటల్ కే. ఓకే అమ్మా, ఇంకా మొదలెడుతున్నాను పుస్తకాన్ని. దీన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే పరివర్తన యొక్క గొప్ప క్షణాలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ క్షణాల్లో ఇప్పుడు మనం ఏ క్షణంలో ఉన్నాము, జీవించి ఉన్నాము, ఎవ్రీడే ప్రతి క్షణము కూడా పరివర్తనకి ఒక గొప్ప క్షణము. అంటే ఎవ్రీడే ఎవ్రీ మినిట్ నీకు అర్థం అవుతూ ఉంటే పరివర్తనకి నువ్వు ఏం చేస్తున్నావు అన్నది చాలా గ్రేట్గా అర్థం చేసుకోవాలి. దీని గురించి చెప్తూనే ఉన్నారు ఆయన రకరకాలుగా, కానీ ముఖ్యమైన విషయం ఈ చాప్టర్లో పరివర్తన యొక్క గొప్ప క్షణాలు మనకి ఉన్నాయి. ఎవరికి, అందరికీ. ఎవరు దీన్ని ఇవాళ చూస్తారు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని లేదో పరివర్తన యొక్క గొప్ప క్షణాలను చూస్తాయో, ఎవ్రీ క్షణం చాలా గొప్పది. దీన్ని అర్థం చేసుకున్నాక సెకండ్ చాప్టర్కి రండమ్మా. పేజీ 3లోనే ఉంది. 2, విజ్ఞానము మరియు ప్రత్యక్షవాదములు మనలను నిజముగా సుఖపెడుతున్నాయా. నీకు ఎన్నిక సార్లు చెప్పుకున్నాము, విజ్ఞానంతో ఇప్పుడు నీకు దొరుకుతున్న ఎందుకు ఉపయోగపడటం లేదు. ఆఖరికి నువ్వు ఎండాకాలంలో ఏసీ వాడుతూ ఉంటావు, చివరికి అక్కడ ఓజోన్ కొడుతుంది. ఇంకా అలాంటివి మీరు ఆలోచించుకోండి అమ్మా, ఏమని చెప్తాం. ఇంతట విజ్ఞానము మరియు ప్రత్యక్షవాదము మనకి సుఖపే ఇవ్వటం లేదు. మరప్పుడు మనకి ఏం ఒరిగింది వీటి వల్ల? ఈ సైంటిస్ట్ ఇప్పుడున్నటువంటి మన సో కాల్డ్ ఎవల్యూషన్, నాలెడ్జ్ ఇవంతా ఎక్కడికి తీసుకెళ్తుంది మన్ని? పేజ్ 8కి రండి, 3వ పేజీ. నితి లేని భౌతికవాదముతో ఉద్భవించిన దుర్గతి. మోరల్స్ లేకుండా ఏది మనం చేస్తూ ఉన్నా చివరికి నీకు దుర్గతి తప్ప ఇంకోటి రాదు. మనం చాలాసార్లు దాని గురించి చెప్తూనే ఉన్నాం, మళ్ళీ దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ గొప్ప క్షణాలలో చేంజ్ ఎలా చేయాలి, అది ఇంపార్టెంట్. ఈ పుస్తకంలో చెప్పవలసింది ఏంటి అంటే, ఈ గందరగోళం అంతా ఉంది, దీన్ని ఎలాగ మనం గొప్ప క్షణాలలో మార్చుకోగలము అనేది పరమపూజ్య గురుదేవులే చెప్తారు. కానీ దానికంటే ఉన్నటువంటి కొన్ని 4వ చాప్టర్ చూసుకోండి, భౌతికవాదం యొక్క విపరీత ధోరణులు. ఏం చెప్పాలో దీని గురించి, భౌతిక వేదంలో అన్ని గందరగోళాలే ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా చాలాసార్లు చూసుకున్నాం. కానీ ఇవంతా చేస్తూ పేజ్ 15కి రండి, 5వ చాప్టర్, అసమంజస స్థితి, దానికి సమాధానం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియదు మనకి, మరేం చేయాలి? దానికి సమాధానమే పరమ పూజ్య గురుదేవులు 6వ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. చేత పేజ్ 90లోకి రెండమ్మా, ఇక్కడ నుంచి చదువుతాం కొంచెం. పరివర్తన యొక్క గొప్ప క్షణాలు పరమ పూజ్య గురుదేవులు. చేత గురుదేవులతో పాటు నువ్వు ఉన్నావు అనుకుంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందో చూసుకోండి. పేజ్ 6 పేజ్ 19, లేఖకుని స్వంత అనుభవాలు. ఇంతవరకు అందరికీ అర్థమైందమ్మా? అర్థమైన వాళ్ళు నెంబర్ 6 కొట్టేయండి. అంటే పేజ్ 19 6th చాప్టర్ చూస్తున్నారు మీరందరూ, చూసుకోండి అమ్మా అక్కడ ఏం రాసిందో. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. చాలా జాగ్రత్తగా ఎప్పటి నుంచి చాలా సీరియస్గా చూసుకోండి అమ్మా. పేజ్ 20లో ఫస్ట్ పారాగ్రాఫ్ కింద నుంచి 4వ లైన్, సాధనములు మరియు ఉపకరణములు కూడా కావాలి. మనం సాధన చేయాలి. పరివర్తన యొక్క ఈ గొప్ప క్షణాలలో మనం ఏదో పని చేయాలి. ఆ పని చేయటానికి మనకి కొన్ని సాధనాలు కావాలి. ఆ సాధనాలు ఉపకరణాలు ఉన్నాయా అంటే, అక్కడే ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ తన శరీరంలోనే లభించే విధంగా చూడాలి. ఈ లైన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం పరమ పూజ్య గురుదేవులతో మన శరీరంలోనే ఈ పరివర్తన జరుగుతోంది. గొప్ప గొప్ప క్షణాలు మనకి ఈ క్షణంలో జరుగుతున్నాయి. ఏదో కథ వింటో తర్వాత చదువుతారు అనుకోవద్దమ్మా, దీన్ని చూసుకోండి. దాని తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ జాగ్రత్తగా నాతో పాటు చదవండి. పేజ్ 20లో సెకండ్ పారాగ్రాఫ్, భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు అనేక మంది తన అభీష్ట పరిశోధనల కొరకు పూర్తి జీవితాన్ని వెచ్చించి లక్ష్యం వరకు చేరటానికి తొందర పడలేదు. అలాంటిది పరిష్కృత ఆధ్యాత్మ స్వరూపమును పరిశోధించటానికి, పరిణామమును విశ్లేషించటానికి ఒక వ్యక్తి తన ఒక్క జీవితాన్ని పూర్తిగా లగ్నం చేస్తేందుకు లాభదాయకమైన బేరమే కాదా. మళ్ళీ జాగ్రత్తగా ఈ సెకండ్ లైన్స్ చూసుకోండి. సైంటిస్టులు తన జీవితంలో తేవాల్సినటువంటి సైంటిఫిక్ రిజల్ట్స్కి చాలా కష్టపడతారు జీవితం అంతా అదే లక్ష్యంలో. అలాంటి పరిష్కృత అలాంటిది పరిష్కృత ఆధ్యాత్మ స్వరూపమును పరిశోధించటానికి పరిణామములు విశ్లేషించటానికి ఒక వ్యక్తి తన ఒక్క జీవితాన్ని పూర్తిగా ఇస్తే అదెందుకు లాభదాయకమైన బేరము కాదు? క్వశ్చన్ మార్క్. చూసుకున్నారమ్మా? సరే, పరమ పూజ్య గురుదేవులు పేజీ 21లో చాలా ముఖ్యమైనటువంటి రెండు పాయింట్స్ మనకి కండిషన్ ఇచ్చారు. సెకండ్ పారాగ్రాఫ్ థర్డ్ లైన్ చూసుకోండి, హైఫన్తో అయింది అది. చూసిందమ్మా అందరికీ హైఫన్? 21లో సాధకుని యొక్క పరిష్కృతమైన వ్యక్తిత్వము, ఇది ఫస్ట్ కండిషన్. ఇది లేకుండా మనం ఏం చేయలేము. పరిష్కృతము అంటే కరెక్ట్ చేసుకోవటానికి. ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్గా పరిష్కృతం అవుతాడు, డాక్టర్ అవుతే డాక్టర్గా పరిష్కృతం అవుతాడు, సైన్స్ చదివేవాడు ఎవడో వాడు దానికి తగిన పరిష్కృతాలు చేసుకుంటాడు కదా. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తిత్వమును పరిష్కృతం చేసుకోవాలి. వ్యక్తిత్వం అంటే ఏంటి? పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, మనం ఇంకాస్త ఈజీగా చేసుకుందాం. దేన్ని పరిష్కృతం చేసుకోవాలి? మన భౌతిక కామమయ మనోమయ శరీరాలు పరిష్కృతం చేసుకోవాలి. మూడు శరీరాలు ఉన్నాయమ్మా మనం కరెక్ట్ చేసుకోవటానికి. మళ్ళీ ఏం చేయాలి అని ఏం గాభరాపడకండి మీరు. 90 జన్మలు బట్టి ఏమంతా చిరువర్తన యొక్క గొప్ప క్షణములకు వచ్చారో, లేకపోతే పరమ పూజ్య గురుదేవులు ఇప్పుడు చదవరు. నేను ఇప్పుడు చెప్తాను కదా, మేము ఫస్ట్ బీఎస్సీకి రాగలమా అని ఎవడైనా ఫస్ట్ క్లాస్లో కూర్చుంటే ఏమంటాను రా. ఇంచేత సాధకుని యొక్క పరిష్కృత వ్యక్తిత్వము. రెండో పక్షం ఏంటి అంటే సాధన ఉపాసనాల క్రమము. అంచేత పరిష్కృత వ్యక్తిత్వం మనకు ఉంది, దాని గురించి మళ్ళీ మీరేదో గొప్ప గొప్ప సాధనలు చేసుకోకండి పిచ్చివాళ్ళలాగా వచ్చేసారు అది. కానీ రెండో బిట్ సాధన ఉపాసనా క్రమం ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి 21లోనే లాస్ట్ 2 లైన్స్ చూసుకోండి అమ్మా. ఫస్ట్ 2 వర్డ్స్ వదిలేయండి, 2 వర్డ్స్ వదిలేయండి సెకండ్ లైన్లో కిందవి. ఆ శ్రేష్టతలను కేవలము పూజతో కూడిన కర్మకాండ బలముతో హస్తగతము చేసుకొనవచ్చు అనుకుంటున్నారు. ఈ సెంటెన్స్ అర్థమైంది కదమ్మా మనం చేసే తప్పేంటో. ఎంతో గొప్ప గొప్పవైనటువంటి రహస్యాలు కేవలము పూజలతో కూడిన కర్మకాండలు మాత్రమే చేస్తున్నాము, దానితో కలిగినటువంటి ప్రాణమయ మనోమయ శరీరాలు ఉపయోగించుకోవటం లేదు. దీనికి తన ఒక పేజీ 22లో 5వ లైన్ చూసుకోండి అమ్మా. ఒక దివ్య మార్గదర్శకుడు ఇలా సంకేతమిచ్చారు, ఈ సత్యమును ప్రారంభము ముందే ముందే అర్థము చేసుకోవాలి. ఏంటి చేసుకోవాలరా? మొట్టమొదట దాని తర్వాత 2 లైన్లు చూసి చేసుకోండి. ప్రవేశించేవారు వ్యక్తిత్వమును ఉత్కృష్టతతో సుసంపన్నమై ఉండమనేది అతి ఆవశ్యకత. సెంటెన్స్ అర్థమవుతుంది కదమ్మా. అంచేత ఈ ఆధ్యాత్మిక పరమ పూజ్య గురుదేవులు మనందరికీ తీసుకువెళ్ళేటటువంటి సాధనకి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ప్రవేశించే వారి వ్యక్తిత్వము ఉత్కృష్టముతో సుసంపన్నతో ఉండటం అనేది అతి ఆవశ్యకత. 10 నెలల తర్వాత ఆయన చెప్తున్నారు, ఒకవేళ మనోభూమి జీవనచర్య మురికితో నిండిపోయి ఉంటే మంత్రములు పూజ ఉపచారాల ప్రక్రియ దాదాపు నిరర్ధకమనే అర్థము చేసుకోవాలి. ఇందులో సమయము శ్రమ మరియు సాధన నిరర్ధకంగా పోగొట్టు తప్పద, ఏమీ ఉపయోగము ఉండదు. చూసుకోండి అమ్మా జాగ్రత్తగా. ఇది ఇలాగే చేస్తూ ఉంటే లాస్ట్ టూ లైన్స్ చూసుకోండి, బాలబుద్ధి కలవారికి దారి తప్పించే ఆకర్షణీయమైన ఆట వస్తువులు తప్ప ఇంకేమీ లేవు. జర కారు కావాలనుకుంటారో ఆట బొమ్మ దొరుకుతుంది. అదే తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్ టూ లైన్స్ చూసుకోండి, ఈ సంకేతంలో మార్గదర్శనము లభించినది. దానికి మార్గదర్శనము లభించాడు. ఏమని లభించాడు? ఇందాక చెప్పిందే, పరిష్కృతమైన వ్యక్తిత్వము, దానితో చేసినటువంటి సాధన ఉపాసనాలే పనిచేస్తాయి. ఆయన గురువు చేసిన ఈ సంకేతము లాస్ట్ లైన్ టూ వర్డ్స్ పరమ పూజ్య గురుదేవులు చెప్పారు, విశ్వాసము కుదిరింది. ఆయన గురుదేవులు ఆయనకి చెప్పారా? గురువుగారు ఏమన్నారు అంటే విశ్వాసము కుదిరింది అని. మరి మనం కూడా ఆ మాట అనొచ్చు ఆయనతో పాటు, చేతులు కలిపేయచ్చు కదమ్మా, చేతులు ఎత్తేయండి, విశ్వాసము కుదిరింది చేశారు. సరే, దాని తర్వాత రగన్ పారాగ్రాఫ్ 23rd లైన్, మంత్ర విజ్ఞానమునకు సంబంధించిన ఎంతో కొంత చదివి విని మరియు ఎన్నో రెట్లు తెలుసుకుని దాని ఆధారంగా ప్రారంభంలో ఆదిశక్తి అనే పేరుతో తేలుపబడిన గాయత్రి యొక్క శ్రేష్టత వరిష్టతలతో సందిగ్ధము లేదు అనే విశ్వాసము బలపడింది. చేత మనకు కూడా ఏ మంత్రం రా? ఎవరిచ్చారు? పరమ పూజ్య గురుదేవుడు. ఆయనకి ఆ సాధన ఎవరిచ్చారు? ఆయన గురువు గారు. ఆయన గురువు గారికి నాకు తెలీదు, కానీ మీకు ఎవరు ఇస్తున్నారు? పరమ పూజ్య గురుదేవులు ఇస్తున్నారు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాని తర్వాత రెండో లైన్ చూసుకోండి, అక్కడే ఉపాసనా క్రమము కూడా సరళముగానే ఉన్నది మరియు ఉత్సాహవర్ధంగా కూడా ఉన్నది. ఇంతకే ఉపాసన క్రమం ఎలా చేస్తాము? ఒక ఉపాసన ఐదు చేసుకుంటామమ్మా, పంచోపచార పూజ. దానికి ఒక మానసిక విధానం నిన్నటి క్లాసులో చూశాను నేను. అది చేసుకున్న తర్వాత ఇంకా మంత్రం చేసుకుంటారు మీరు. ఈ మంత్రం చేసుకుంటున్నప్పుడు ఆయన ఏ విధంగా అవుతే ఆ గాయత్రి మంత్రాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయిందో అదే విధంగా నేను నా 80 సంవత్సరాల వరకు కూడా అదే విధంగా చేసుకుంటూ వచ్చారు. ఇంచేత మనం గాయత్రి ఎన్నాళ్ళు చేసుకోవాలరా? గురువుగారు తన 16 ఏట నుంచి 80 ఏట వరకు బ్రేక్ లేకుండా చేసుకున్నాడు. మనం కూడా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చేసుకుంటాము. దానికి మనం అందరికీ ఒక మాల గాయత్రి మంత్రము, ఒక మాల తులసి, అది ఖచ్చితంగా చేసుకోండి. అంతకంటే ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దాము. ఫస్ట్ కండిషను దీనికి ఈ గొప్ప క్షణాలలో, ఈ క్షణాల్లో మీరు తీసుకుంటుంది. ఇంకా మీ జీవితాంతం జరగాలమ్మా. పరమ పూజ్య గురుదేవులు 6.5 సంవత్సరాలు గాయత్రి మంత్రం 6.5 గంటలు చేసుకున్న తర్వాత శరీరం వదులుకున్నారా? మనం అదే గుర్తుంచుకోండి, ఒక మాల గాయత్రి, ఒక మాల
తులసి.
ఇది మనకి ఈ గొప్ప క్షణాలలో డెవలప్ చేస్తున్నాం. గురువు గారితో పాటు మనం డెవలప్ అవుతున్నాం. ఆయనకే ఆయన గురుదేవులు చెప్పుకుంటూ వచ్చారు, మనం మన పరమ పూజ్య గురుదేవులు చెప్పుకుంటూ వెళ్తున్నాం. దాని తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ చూసుకోండి, మానవీయ గరిమకు అనురూపంగా జీవితము ఎలా గడపాలి. మానవీయ గరిమకు అనురూపంగా జీవితము ఎలా గడపాలి, ఈ క్వశ్చన్. దాని తర్వాత దానితో జోడించబడిన మర్యాదలను ఎలా నిర్వహించాలి మరియు వదిలివేయవలసిన వాటి నుండి ఎలా రక్షించుకోవాలి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. చాలా జాగ్రత్తగా ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సరే ఇస్తారు గురువుగారు. మీరు కూడా ఊహించుకోవచ్చు ఆయన ఏం చెప్పబోతున్నారో. ఏంటా 3 ప్రశ్నలు? మానవీయ గరిమకు అనురూపంగా జీవితము ఎలా గడపాలి. ఇతని చదివేకండమ్మా, ఆలోచించండి ఏమని అడుగుతున్నారు అక్కడ. మానవీయ గరిమకు, నిన్ననే ఎవరో ఎందుకో ఈ క్వశ్చన్ అడిగారు కూడా, మరి వాళ్ళు ఆల్రెడీ తెలుసు అన్నమాట వారు గురువు గారు ఏం చెప్పబోతున్నారు. ఇచ్చేటప్పుడు ఆన్సర్ కూడా నేను చెప్పాను కనుక గరిమ చూసుకోండి. దానికి అనురూపంగా మన జీవితం అవ్వాలి. సరే, మానవీయ గరిమ వచ్చింది, దానికి జోడింపబడిన మర్యాదలను ఎలా నిర్వహించాలి? సరే, మానవీయ గరిమ అయితే వచ్చింది, దానితో జోడింపబడిన మర్యాదలు ఎలా ఉంటాయి? అదంతా బాగానే ఉంది, ఇవంతా ఉన్నాయి, మరియు వేయవలసిన వాటి నుండి ఎలా రక్షించుకోవాలి? దీనికి సెకండ్ థర్డ్ పారాగ్రాఫ్ అంటే దాని కింద పారాగ్రాఫ్ చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా ఏం చేయాలో. ఈశ్వరుని పట్ల సునిశ్చితమైన ఆత్మీయత యొక్క అనుభూతి, నిరంతరము మీకు ఇది ఉండాలి. ఈశ్వరుని పట్ల సునిశ్చితమైన ఆత్మీయత యొక్క అనుభూతి. ఈశ్వరుడు అంటే చాలాసార్లు మనం గుర్తుంచుకోవాలి యోగ సాధనలో, మీ జీవాత్మ. అది చాలాసార్లు చెప్పాను, ఇంకా మీకు కావాలి అనుకుంటే ఫస్ట్నే నేను మొదలెట్టిచ్చాను అరవిందో సాధన ఎలా చేయాలి అని. అందులో దేంతో మొదలెట్టాడు ఆయన, దేంతో చేయాలో చూసుకోండి అమ్మా. విల్, సంకల్పం, దాంతో స్టార్ట్ అవుతున్నామ్మా. ఈశ్వరుని పట్ల సునిశ్చితమైన ఆత్మీయత యొక్క అనుభూతి. ఇంచేత మన ఆ ఈగో, ఆ జీవాత్మ మీద నీకు సునిశ్చితమైన ఆత్మీయత యొక్క అనుభూతి ఉండాలమ్మా. నిజమైన ఉపాసన అది. ఆ ఉపాసనకి మనం ఐదు పంచోపచార విద్యాలు ఎలా చేసుకోవాలో నిన్న చెప్పాను నేను. ఇంకా రెండో పాయింట్, ఇంకా సాధన ఎలా చేస్తాం మనం జీవితంలో? శిష్టాచారముల యొక్క అవిచ్ఛిన్నత సాధన. జీవితములో శిష్టాచారముల యొక్క అవిచ్ఛిన్నత, అది సాధన మనం చేయాలి. ఇంకా ఆరాధన ఎలా చేయాలి? ఇంకా కరుణ మరియు ఉదారతతో ఓతప్రోతమై అంతరాళము నుంచి నివారంతరము ప్రవాహము వలె ఉప్పొంగుచున్నది ఆరాధన. ఈ మూడు కావాలమ్మా మనకి. ఈశ్వరుని పట్ల ఉపాసన, శిష్టాచారముతో సాధన, ఓతప్రోతమైన అంతరాళము నుంచి వచ్చే నిరంతరము ప్రవాహము వలె ఉప్పొంగుతున్నది ఆరాధన. ఈ త్రివేణియే మనిషిని నిజమైన మనిషిగా తయారు చేస్తుంది. అంచేత ఇది మన సాధన. పరమ పూజ్య గురుదేవులు ఏం చేస్తారో దాంతో పాటు కలిసి మనం చేస్తున్నాం. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇందుకే మాట అన్నిసార్లు చెప్తున్నాను అంటే, ఇంకా మీరేదో పెద్ద గొప్ప గొప్ప సాధనలు, ఓ ఐన్స్టీన్ ఎంత కష్టపడి ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ తెలుసుకోవాలో మీకు అక్కర్లే, ఎన్ని సంవత్సరాలు అవస్థపడి నేర్చుకున్నాడు, ఉపయోగించుకోవటమే. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందులో లాస్ట్ లైన్ జాగ్రత్తగా చూసుకోండి. త్రిపదిగా చెప్పబడే గాయత్రి ప్రజ్ఞ, మేధ మరియు శ్రద్ధలుగా మారి ఈ స్థాయి వరకు ఆత్మలో కలిసిపోగానే. అంటే ఇప్పుడు గాయత్రికి ప్రజ్ఞ, మేధ మరియు శ్రద్ధ ఉంది. ఎప్పుడైతే మీరు ఈ ఉపాసన సాధన ఆరాధనతో చేయటం మొదలెడతారో ఈ స్థాయి వరకు ఆ ఆత్మలో కలిసిపోతుంది. అప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ పేజ్ 25 స్టార్ట్ లైన్ నుంచి చూసుకోండి. సులభమైన దేవత్వ అవతరణ వంటి శబ్దాలతో దేనిని తెలుసుకుంటున్నామో నిజంగానే అటువంటి మానవ జీవితము లభిస్తుంది. అంటే ఏం జరుగుతుంది? సుర దుర్లభమైన దేవత్వానికి సంబంధించినటువంటి అవతరణ మీ శరీరంలో జరుగుతుంది. థర్డ్ పారాగ్రాఫ్ కింద నుంచి చూస్తే ఫిఫ్త్ లైన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇవంతా మళ్ళీ మనం ఒక తప్పు పని చేస్తాం, వచ్చేయకండి. శ్రద్ధ విశ్వాసాలు లేనప్పుడు నిర్లక్ష్యముతో అస్తవ్యస్త మనస్సుతో ఏ ఉపాసనా గ్రమమును చేసినా అపజయాలే మిగులుతాయి. దాన్నే సిద్ధిసాయి నిష్ట, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ట్వంటీ ఫైవ్, పరిశోధన నిమిత్తము ప్రయోగశాలలో దానికి కావలసిన యంత్రాలు ఉపకరణాలు అవసరమవుతాయి. పరిశోధనలో ప్రయోగశాలలో దానికి కావలసిన యంత్రాలు ఉపకరణాలు దొరుకుతాయి. 26 లాస్ట్ సెంటెన్స్ పై పారాగ్రాఫ్ది లాస్ట్ చూసుకోండి. ఆవశ్యకతలు మానవ శరీరంలో విద్యమాని ఉన్నాయి. దాన్ని చూసుకోండి అమ్మా శరీరాన్ని. దీన్ని జాగ్రత్తగా మీరు చేస్తూ ఉంటే పేజ్ 27 చూసుకోండి చాప్టర్. త్రిధా భక్తి మరియు దాని యొక్క అద్భుత సిద్ధి, దానికి ఎలాంటి సిద్ధి స్టార్ట్ అవుతుంది అనే దాన్ని మీరు పరమ పూజ్య గురుదేవులు చాలా చాలా సార్లు చెప్పారు. దానికి పేజ్ 30 రండి. ఆధ్యాత్మికత సిద్ధులతో జోడింపబడినదని చెప్పబడుతుంది. సెంటెన్స్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీరు కనుక ఇలా పరమ పూజ్య గురుదేవు చేస్తూ ఉంటే పేజ్ 32 పారాగ్రాఫ్ చూసుకోండి. ఆధ్యాత్మికత సిద్ధులతో జోడింపబడినది అని చెప్పుతుంది. మని ఇవి మా చేతికి అందాయా? క్వశ్చన్ మార్క్. పరమ పూజ్య ఇచ్చారు, ఆయనకి ఇచ్చారని. మరి మీకు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తుంది. అష్ట సిద్ధి నవ నిధికే దాత గాయత్రి మాత. మరి గాయత్రి సాధనను శ్రద్ధ విశ్వాసంతో ఒక మాల చేస్తే చాలు ఇవన్నీ జరుగుతాయి. ఇంకేంటే దాంతోపాటు పరమ పూజ్య గురుదేవుల కార్యక్రమం ఉంది, కానీ వ్యక్తిత్వం కరెక్ట్గా ఉండాలమ్మా. సెకండ్ పారాగ్రాఫ్ ఆయన ఏం చేశారో చూసుకోండి. యుగ సాహిత్య సృజన కూడా చాలా అధికంగానే జరిగినది. ఇంకా పరమ పూజ్య గురుదేవులు ఎంత రాశారో 300,000 పుస్తకాలతో పాటు ఏమేమి రాశారో చూసుకుంటూనే ఉంటాం. ఇదంతా గాయత్రి సిద్ధితో పరమ పూజ్య గురుదేవులకి వచ్చినప్పుడు కొత్త కొత్తగా ఆయన తయారు చేశారు. కానీ ఆయన తయారు చేశాడు అంటే ఐన్స్టీన్ E=MC² చెప్పి ఆటమ్ బాంబ్ తయారు చేశాడు. ఇంకా మీరు మళ్ళీ అంత రీసెర్చ్ చేయక్కర్లేదమ్మా. మీరు ఏం చేయాలి? ఆ యుగ సాహిత్య సృజన్ని చదువుకుంటే పరమ పూజ్య గురుదేవుల యొక్క ఆటమ్ బాంబ్ మీ చేతిలోకి వస్తుంది. దీని తర్వాత ఆయన చేసినటువంటి చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే, రెండవ పని ఆయన చేసింది, నవయుగాన్ని సృజన చేయటానికి నిర్వహించిన గల యోగత్య కలివారు, వారికి తోడగా సహకరించే వారి యొక్క విశాలమైన పరివారమును ఒక్కచోట ఏకత్రితము చేయేశారు. అది గురువుగారు చేసిన ఆ పరివారిని మనం ఏం చేయాలరా? చేయాల్సిందే, డెవలప్ చేయటమే దాన్ని. మూడవ సిద్ధి తర్వాత పారాగ్రాఫ్ చూసుకోండి. దుష్ప్రవృత్తులకు వ్యతిరేకంగా సంఘర్షణ యొక్క అసాధారణమైన రణనీతి గల సైన్యమును సిద్ధపరచుటకు, దీనితో పాటు సత్ప్రవృత్తి సంవర్ధన కొరకు వేల సంఖ్యలో ప్రజ్ఞా కేంద్రాలు స్థాపించుట మరియు వాటి నిర్వహణ గతి విధానాలను నవసృజనకు కావలసిన సత్ప్రవృత్తులను రచనాత్మక ప్రవృత్తుగా నిరంతరము అభివృద్ధి చేయుట. మరి మీ ప్రజ్ఞా కేంద్రాలు అలాగే ఇంకా ఇంకా డెవలప్ చేయాలి. కానీ దీంతో పాటు 32 పేజీలో కింద నుంచి 3+3 ఆరో లైన్లో ప్రహ్లాదుడు అనే మాట ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇదంతా మనం చేస్తున్నాం, ఏదో అవస్థ పడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. మరి అలాంటప్పుడు ప్రహ్లాదుని, గజేంద్రుని, ద్రౌపదికి తెలుసు కదా అసంభవమైనటువంటి, వాళ్ళు చేయలేనటువంటి మ్యాజిక్లు వాళ్ళ ద్వారా జరిగాయి. హిరణ్యకశ్యపుడు లాంటి వాడిని వాడి తండ్రే చంపేయాలి అని ప్రహ్లాదుని అంటే వాడు పోయాడు. ప్రహ్లాదుడు కొన్ని వేల వేల సంవత్సరాలు చక్రవర్తిగా ఉన్నాడు. గజేంద్రుడు, ద్రౌపది గురించి మనకి తెలుసున్నదే. ఇవంతా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. కానీ 32 పేజీ మన మానసిక స్థితి జాగ్రత్తగా ఉంచుకోవటానికి చెప్పాడు. సహాయం కొరకు ఎవరి ముందు చెయ్య జాపను అనడము వెనుక ఏ అహంకార ప్రదర్శనము భావం లేదు. కానీ ఇది ఒక ప్రయోగ పరీక్ష సమయము. ఇంచేత భగవత్ ప్రయోజనము ఎలా చేస్తాడో ఆయనే దీన్ని చేయగలడు. కనుక నేనేమి అంట తీసుకోవాలి అనాలి తప్ప మీ అహంకారంతో మేము ఎవరికి హెల్ప్ చేయము అనొద్దు. ఎప్పుడు ఎటువంటి వ్యక్తులతో పరమ పూజ్య గురుదేవులు పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చేసుకోవాల్సినటువంటిదే. 34వ పేజీ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ 8 పైన. చర్చ అనావశ్యకతము అవావశ్యకము అప్రాసంగము మరియు అహంకార స్థాయి వర్ణన అని అనుకోకూడదు. ఎందుకంటే శరీరము లేనప్పుడు కూడా కొంత పరిశోధన చేసి చెప్పటానికి ఉత్సాహము ఉన్నవారి కొరకు ఈ సుదీర్ఘ ప్రసంగము మిగిల్చి వదిలివేయబడుతున్నది. ఇది ఆయన గురించి చెప్తున్నాడమ్మా. ఇది ఆయన శరీరం ఇంకా ఆయన వదిలిపోతున్నప్పుడు కదా ఈ బుక్స్ అన్నీ రాశాడు. కానీ నేను ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఆయన జీవితాల గురించి, ముఖ్యంగా 7 హెడ్డింగ్ చూసుకోండి, త్రిధా భక్తి మరియు దాని యొక్క అద్భుత సిద్ధి ఒక పరమ పూజ్య గురుదేవులకే కాదమ్మా, ఆయన చేసినటువంటి పనికి చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఈ మ్యాజిక్ జరుగుతుంది. 8వ చాప్టర్ పేజ్ 34. నిజమైన ఆధ్యాత్మవాదంతో నిహితమై ఉన్న విలక్షణ శక్తి. ఇందులో పేజ్ 36 సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఎందుకంటే 35లో చాలా బాబాల గురించి చెప్పాడు ఆయన, అవంతా మనకి ఇంపార్టెంట్ కాదు. పేజ్ 36లో చెప్పింది మనం గుర్తుంచుకోవాలమ్మా. నిజమైన ఆధ్యాత్మిక వాది లోకసేవకుడిగానే ఉంటాడు. ఆ లైన్ మళ్ళీ మళ్ళీ చూసుకోండి. నిజమైన ఆధ్యాత్మిక వాది లోకసేవకుడిగానే ఉంటాడు. ఇక చూసుకోండి అమ్మా, సంఘటనలన్నీ మీకు తెలుసున్నవే. ఇంకా ఏదో చెప్పాడు ఆయన, దాని గురించి ఇప్పుడు నేను చెప్పటం టైం కాదు. కానీ వాళ్ళందరి గురించి 37వ పేజీలో మిగిలిన వాళ్ళు కొంతమంది ఎవరైతే అంత కరెక్ట్గా లేరో, అందులో చాలామంది ఋషులు తపస్సులు కూడా ఉన్నారమ్మా, అందరూ కాదు కానీ అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు. మిగతా వాళ్ళందరూ ఎవరు? వారికి ఋషులు తపస్సులు స్థాయి గౌరవము ఏ విధంగానూ ఇవ్వబడదు. పేజ్ 36 చూసుకోండి అమ్మా, 39 చూసుకోండి. 9th, భక్తితో కూడిన శక్తి. ఇది ఈ భక్తితో కూడిన శక్తి పరమ పూజ్య గురుదేవులు చెప్పింది 1958లో, జరిగింది ఏదో చూసుకోండి. కానీ ఆ భక్తి శక్తి ఇప్పుడు మీకు దొరుకుతుంది. కానీ మళ్ళీ సహస్ర యుగం అది చేయడం, యోగాలు అవి చేయటానికి కాదు కదా, ఆ టైం అయిపోయింది. 1958లో చేసిన యజ్ఞాలు అవంతా చేస్తూ కూర్చోవటం కాదు కదా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా వినండి, అంతే వినండి అని కాదు, ఆ భావన తెలుసుకుని పరమ పూజ్య గురుదేవుల జీవితం ఎంత గొప్పగా అలాంటి సహస్రకుండి మహాయజ్ఞము చేయగలిగినప్పుడు మనము సహస్ర వ్యక్తుల లాక సహస్ర సాధనల మహాయజ్ఞము తయారు చేయలేమా? 1958లో సహస్రకుండీయ మహాయజ్ఞము యొక్క విజయవంతమైన ప్రయోగము పరీక్షణ శ్రద్ధా విశ్వాసాలను ఎన్నో రేట్లు పెంచాయి. ఇది ఆయన గురించి చెప్తున్నాడమ్మా. 1958లో సహస్రకుండీయ మహాయజ్ఞము యొక్క విజయవంతమైన ప్రయోగము పరీక్షణలు శ్రద్ధా విశ్వాసాలను ఎన్నో రెట్లు పెంచుతాయి. అయిపోయిందమ్మా యజ్ఞం, అది అయిపోయింది. సహస్రకుండితో గాయత్రి పరివారిని వాళ్ళందరినీ, గాయత్రి సాధన చేసే వాళ్ళందరినీ తయారు చేశారు. కొన్ని లక్షలాది మంది నేను తయారు చేశాను. మరియు నిర్దేశించిన పనులు వరుసగా జరిగినవి. దానిలో గురించి వివరణ ఇంతకు ముందే ఇవ్వబడింది. జాగ్రత్తగా చూడండమ్మా, అదే మనం చేయాల్సిన పని. సాహిత్య సృజన సంఘటన, ఖర్చులతో కూడిన కేంద్రాల వ్యవస్థ, అభావగ్రస్తులకు సహాయపడుటము అనే పనులన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు పరమపూజ్య గురుదేవుల ద్వారా మనకి అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా 41వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్ మనకిచ్చిన పని ఎంతో చెప్పాడమ్మా. అది ఆయన వెనకాతల నిలబట్టి చేస్తూనే ఉంటాడు, కానీ మనం చేస్తే కదా. పూర్తిమైన పనితో పోలిస్తే చేయవలసిన పని వేల లక్షల రెట్లు అధికంగా ఉన్నది. ఏంటి పోయిందా? అది అదృశ్య జగత్తులకు సంబంధించినది. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. ఈ అది అదృశ్య జగత్తుకు సంబంధించినది. ఏంటది? ఇప్పుడు జరిగిన పనితో పోలిస్తే వేల లక్షల రెట్లు పని, మరియు సూక్ష్మ స్థాయికి చెందినవి కూడా. కానీ భౌతికంగా మనం ఏం చేస్తాము? ఏంటి పరమపూజ్య గుర్తువలసినటువంటిది? సెకండ్ థర్డ్ పారాగ్రాఫ్లో జాగ్రత్తగా చదువుకోండమ్మా, చేయాల్సిన పని చెప్పారు. ఎలా చేస్తాము? వేలు లక్షల రెట్లు ఎలా జరుగుతుందో చూసుకోండి. వేల లక్షల రెట్లు ఎందుకు జరుగుతుంది మీరే చూసుకోండి అమ్మా, రాశారు ఎక్కడైనా. కానీ ఈ పరివర్తన సీమిత క్షేత్రస్థాయి వరకే జరిగినది. ఇదివరకు భూతకాలంలో సాధనాలు మరియు వాహనాల లోటు వల్ల ప్రపంచము ఇంత దగ్గరగా రాలేదు. కానీ ఈనాడు సమస్త ప్రపంచాన్ని ఒక పెద్ద గ్రామం అవ్వచ్చు. ప్రగతి మరియు అవగతి సమస్యలు సమస్త విశ్వమును కొద్ది తేడాతో ఒకే స్థాయిలో ప్రభావితము చేయగలరు. ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పిన సెంటెన్స్, జాగ్రత్తగా చూసుకోండి. పరమపూజ్య గురుదేవులు అడుగుతున్నారు, ప్రగతి మరియు అవగతి సమస్యలు, ప్రగతి సమస్యలైనా కావచ్చు అవగతి సమస్యలైనా కావచ్చు, ప్రగతి మరియు అవగతి సమస్యలు సమస్త విశ్వమును కొద్ది తేడాతో ఒకే స్థాయిలో ప్రభావితము చేయగలవు. మరేం చేద్దాం? నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మూడు పట్టుకోండి. ఏంటా మూడు చెప్పింది నేను? ముందు మీ కుటుంబం, దాని తర్వాత మొబైల్ కానీ ఫోన్ కానీ, దాని తర్వాత వెబ్. మరి ఇది ఉపయోగించుకుని చేసుకోండి. ఇది అప్పుడు ఎంతవరకు వస్తుంది? సెకండ్ పారాగ్రాఫ్ చూసుకోండి. పూర్తయిన పనితో పోలిస్తే చేయవలసిన పని వేల లక్షల రెట్లు అధికంగా ఉంది. మరి ఉపయోగించుకోండి అమ్మా వాటన్నిటినీ. వైజ్ఞానిక స్థితులు, దానికి ఒక శస్త్రం కావాలి కదమ్మా మనకి, వెపన్. పేజ్ 44లో చెప్పారమ్మా పరమపూజ్య గురుదేవులు, థర్డ్ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చూసుకోండి. సత్యయుగము లేక ఋషియుగము, మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఋషియుగము అంటే మళ్ళీ గుర్తుంచుకోండి, ఋషము అంటే ప్రాణశక్తి అని పరమపూజ్య గురుదేవులు చెప్పారు. అంటే మాతం మళ్ళా ప్రాణశక్తికి గాయత్రికి లింకప్ అవుతుంది. అంచేత ఋషియుగమైనా అనొచ్చు, ప్రాణయుగము అయినా అనొచ్చు, లేకపోతే సత్యయుగమైనా అనొచ్చు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. సత్యయుగము ఋషియుగము, ఋషుల దగ్గర ఒకే ఒక శస్త్రము ఉంటుంది. అది నిన్న మహాభారతంలో చూశాను రా, అప్పుడు వేదవ్యాసుడు ఆపుతాడు, నేను ప్లాక్కొస్తాడు నిజంగా పీకి. మీరు ఇందురా, మీకు డైరెక్ట్గానే గురువుగారు ఇచ్చారు కదా, అదే ఆ శస్త్రము, అది వారి తపోబలము. తపస్సు శరీరంతో చేయను రా, తపస్సు మైండ్లో జరుగుతుంది. వృత్రాసురుని అనాచారానికి దధీచి ఋషి ఎముకలతో తయారు వజ్రాయుధము ప్రచండంగా పనిచేసింది. విశ్వామిత్రుడు భగీరథుడు ఇందులోనే చెప్పాడు ఆయన. మరి వాళ్ళందరూ చేసింది, మనం ఎందుకు చేయలేము? దాని తర్వాత 40వ పేజీలో చెప్పింది చూసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఈ మధ్య కొంతకాలము క్రితము యోగి అరవిందులు, రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస స్థాయి ఆత్మ ప్రచండ ఆధ్యాత్మిక మార్గములను అవలంబించిన కారణంగానే భారతదేశమునకు నూతన ఆశ్వాసన ఇవ్వగల డజనల కొద్ది మహానువులు ఒకేసారి ఉద్భవించారు. మీరు పరంపూజ్య గురుదేవులు మనందరినీ తయారు చేశాడు కదమ్మా, మరేం చేయాలో చూసుకోండి. ఏం చేయాలో దానికి పరంపూజ్య గురుదేవులు స్పష్టంగా చెప్తున్నారు. దీని సెకండ్ పారాగ్రాఫ్ థర్డ్ లైన్ నుంచి, మహాక్రాంతి బాధ్యత అప్పబడినది మరియు మాకు ఉచ్చ స్థాయి తపశ్చర్య కొరకు అవకాశము లభించగలదు. తన గురించి చెప్పుకుంటున్నారు మా పరంపూజ్య గురుదేవులు. మార్గదర్శకునికి సూచనలను అనుసరించి 1990 అని అర్థం. అప్పుడే ఆయన గాయత్రి నాడు అది చెప్తున్నారు ఆయన. 90వ వసంతం నుండి నాకు సూక్ష్మ జగత్తులో ఒక భావనాత్మక మార్పు తెచ్చుట కొరకు నేటి పరిస్థితులు అవసరమైన ఒక విశిష్ట తపస్సాధన చేయమని నిర్దేశన లభించినది. ఆ రోజు నుంచే ఆ ప్రయోగాలు తక్షణమే అమలుపరిచాను. అది చేస్తున్నప్పుడే పరంపూజ్య గురుదేవులు చెప్పిన 6 దీపాల సాధన, 6 పరంపూజ్య గురుదేవులు వాళ్ళు తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడో నాకు ప్లేస్ గుర్తులేదు. పరంపూజ్య గురుదేవుల రోజు మేము ఇక్కడ సాధన చేసాం ఆంధ్రాలో. దాన్ని వందనీయ మాతాజీ ఇది 7వ సాధన అని చెప్పారమ్మా. చూసుకోండి, నేనేం చెప్తాను నాకు తెలియదు. వేటపాలెం కాదమ్మా, వేటపాలెం కాదు, తప్ప అది ఎవరు చెప్పారు? అది కాదమ్మా. అమ్మా ఇది వేటపాలెం కాదమ్మా, రాజలక్ష్మి గారిని అడుగు. దానికి మాతాజీ కూడా దానికి ఇచ్చింది అందరితో పాటు. అప్పుడు పరంపూజ్య శరీరంలో ఉన్నప్పుడే 6 చోట్ల పెట్టాడు ఆయన. సెకండ్ అయినా శరీరం వదిలేశారు. అప్పుడు నేనున్నాను ఇక్కడ ఆంధ్రాలో. అప్పుడు వాళ్ళని ఒక శివుడు ప్లేస్ ఏంటో నాకు తెలీదు. నేను అక్కడ గురువుగా శరీరం చేస్తే ఏమిటి, పరంపూజ్య గురుదేవుడు శరీరం వదిలితే ఆయనేం వెళ్ళిపోరు కదా, మన సాధన మనం 9 రోజులు చేద్దామని నేను లాగేశాము. ఇప్పుడు మాతాజీ దానికి జవాబు ఇచ్చింది, ఇది 7వది అని. ఏదో మాకు గుర్తులేదు ఎక్కడుంటే అదంతా ఎందుకు, మనం కూడా చేసాం, ఇప్పుడు చేద్దాం, అది మోర్ ఇంపార్టెంట్. పేజ్ 46లో జాగ్రత్తగా చూ శాంతి కొంజి మా పేజ్ 45 కింద నుంచి లాస్ట్ పారాగ్రాఫ్ అమ్మా, సెకండ్ పారాగ్రాఫ్. శాంతి కొంజి మా ప్రత్యక్ష శరీర రూపములో నిలిచి ఉన్నది. ఇది ఆయన ముందే చెప్పాడు, కానీ ముందే దీని గురించి ఆయన చెప్పేశాడు, ఇలా జరగబోతూ ఉంటుంది, నేను ఉంటాను కదా అని. పేజ్ 48, ఇది బోల్టేనా టెలిస్కోపా, మా టెలిస్కోప్ చూసుకోండమ్మా. పేజ్ 48ఏ, మా మాన్యత ఆధారంగానే ప్రజ్ఞాపరిజనులకు విశేషంగా చెప్పబడుతున్నదేమనగా, కళ్లకు కనిపించినంత మాత్రాన ఉదాసీనులు కావద్దు, మరియు మేము వారికి అధికమైన ప్రేమను, అధికమైన గొప్పదనను, అధికమైన సామర్థ్యను, సహయోగమును ఇవ్వగలిగే స్థితిలోనే ఈ పాంచ భౌతిక శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఉంటాము అని నిరంతరము అనుభూతి చెందండి. ఎవరు పిలుస్తారో, ఎవరు వెతుకుతున్నారో వారికి మేము ఎదురు నిలబడి సమర్థవంతమైన సహయోగాన్నిస్తూ కనిపిస్తాము. ఈ లాస్ట్ లైన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు కరెక్ట్గా కనుక పరంపూజ్య గురుదేవుని చూస్తే ఫిజికల్గా కూడా మీకు దొరుకుతుందమ్మా. ఎవరు పిలుస్తారో అంటే పిలిస్తే ఏం వచ్చాడురా, ఆయన అక్కడే కూర్చొని కావలసిన ఫుల్గా సినిమా హాల్లో టికెట్ వచ్చేస్తే ఏంటి పరమ పూజ గురుదేవులు వచ్చి నీకు టికెట్ ఇవ్వాలా ఎవడ చేత ఇప్పిస్తాడు. కానీ ఆయన లెవెల్లో చేయాల్సిన పని ఏదైనా ఉంటే ఆయన గ్యారంటీగా వస్తాడు నీ దగ్గరికి అని రాస్తున్నాడు అక్కడ. ఆయన ఎవరు పిలుస్తారు, ఎవరు వెతుకుతున్నారు, ఇది ఎవరికి చెప్తున్నారు? గురువు వెతుక్కుంటున్నాము, వాళ్ళకి తెలీదు పరమ పూజ్య గురుదేవులు ఉన్నారని. అలాంటి వాళ్ళు వెతుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనిపిస్తాడు అమ్మా ఆయనకి. ఎవరు వెతుక్కున్నారో వారికి మేము ఎదురు నిలబడి సమర్థవంతమైన సహయోగాస్తో కనిపిస్తాము. ఇంకా ఆయన భవిష్యవాణి జాగ్రత్తగా చూసుకోండి, పేజ్ 51. కానీ మీరు ఈ పుస్తకం చాలాసార్లు చదువుకోవాలరా, ఇది పరమ పూజ్య గురుదేవులు లైన్ బై లైన్ ఆయన లైఫ్ గురించి చెప్పింది, మీరు ఫాలో అవ్వండి అని. ఆయన కోసం ఆయన రాసుకోవడమ్మా. ఇదంతా ఎలా సంభవం అవుతుంది? ఈ ప్రణాళిక ప్రత్యక్ష స్వరూపము తెలుసుకోవలసి అడుగవలసిన అనవసరము లేదు. ఎందుకు గురువుగారు ఏం చేస్తారు ఇవంతా ఎలా జరుగుతుంది? నువ్వేం వరకే కాకండి, అదృశ్య జగత్తులో జగత్తులో వ్యాపించియున్న దేవీ చేతన నిష్పత్తి వర్తమాన పరిస్థితుల యొక్క ప్రాణచేతన ఆధారంగా అసాధారణ రూపంలో ఉప్పొంగుతుంది. మరియు ఇటువంటి పరివర్తన అనాయాసంగానే జరిగిపోతుంది. ఇతను మీ నుంచోవాలంతే. అర్జునుడు కూర్చొని అన్ని యుద్ధాలు చేస్తూ ఉండేవాడు, వాడు ఏదో చాలా గొప్ప చెప్పుకున్నాడు. వెనకాతలు ఎవడున్నాడు అంటే హనుమంతుడు ఉన్నాడు. అంత యుద్ధం అయిపోయిన తర్వాత పదను దిగు నీ ధనస్సులతో కిందకి అన్నాడు. పైన ఉన్నటువంటి హనుమంతుడిని తీసేశాడు, దానిపైన ఉన్నటువంటి తన పతాకాన్ని తీసేశాడు. ఏమైందో తెలుసు కదా. చేత మీకెందుకు జరిగిందంతా అనాయాసంగానే జరిగిపోతుంది. కానీ తర్వాత అనుకోవచ్చు మేము ఇచ్చేసాం వచ్చేసామని హాయిగా చేసుకోవచ్చు అమ్మా. కానీ అహంకారాలు తెచ్చుకోకుండా చేసుకోండి. దీనిని వసంతము యొక్క అభియానమని చెప్పవచ్చు, లేదా ఉజ్వల భవిష్యత్తును వెంట తీసుకొచ్చే స్నరాగము అని చెప్పవచ్చును. 21వ శతాబ్ది యొక్క ఉజ్వల భవిష్యత్తు ఈ ఆధారాలను వెంట తీసుకుని అవతరిస్తుంది. దీని యొక్క పుష్ఠభూమియే ఈనాడు తయారు పడుతుంది.